अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः శ్రీకృష్ణ పరమాత్మని దివ్యలీలలు నిరంతరం చూసి తరించిన మహానుభావుల జీవిత చరిత్రయే భాగవతం అంటే, భగవద్భక్తుల చరిత్రయే భాగవతం. భాగవతం అని పేరు పెట్టేటప్పుడే వేదవ్యాసులు వారు చూసి చూసి పెట్టారు. అది భగవత ఇదం భాగవతం, భగవంతుడికి సంబంధించిన చరిత్ర భాగవతం. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ భగవద్భక్తులు ఉంటారు. అందుకే భాగవతానాం ఇదం భాగవతం. భగవంతుణ్ణి చూచి నామస్మరణం చేసి ఆయన మీద రచనలు చేసి తీర్థయాత్రలు చేసి తరించిన మహానుభావులందరినీ భాగవతులు అంటారు. భగవద్భక్తులు అన్నమాట భాగవతులు అంటే. తెలుసో తెలియకు అందరూ భాగవతులకి స్వాగతం, భాగవతులకి నమస్కారాలు అంటున్నారు. అది వాళ్ళ భాగవతమే కానీ అసలు భాగవతులు అంటే భగవద్భక్తులు అన్నమాట. నిరంతరం మనస్సును అనుభవించేటటువంటి వాళ్ళే భాగవతులు అవుతారు. ఇవాళ కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకొని కష్టం తొలగి సుఖం వచ్చిన తర్వాత భగవంతుడిని మర్చిపోతే వాళ్ళని మాత్రం భాగవతులు అని అనరన్నమాట. ప్రహ్లాదుడు అన్నం తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా ఎప్పుడు భగవత్ సంబంధమైన నామమే చేశాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం విడిచిపెట్టకుండా చేశాడు. అదిగో అటువంటి వాడిని భాగవతులు అంటారు. భాగవతుల్లో ఉచ్చస్థితికి చెందిన వాళ్ళు ఆ యుగంలో కొందరున్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరాన్. పరమ భాగవతులు అన్నారు వీళ్ళని. మనందరం భాగవతులమే కానీ ఇందులో పరమ భాగవతులు కొందరున్నారు. ఇక వారిని మించిన వారు మరొకరు లేరు. వాళ్ళు గడ్డిపరక మొదలుకొని బ్రహ్మాండంలో ప్రతి వస్తువులో వాళ్ళ ఇష్టదేవతను చూశారు. అటువంటి వాళ్ళని పరమ భాగవతులు అన్నారు. అందులో మొట్టమొదట ప్రహ్లాదుడినే ఎత్తుకున్నారు. ఎత్తుకోవడమే ఛందస్సు కోసం అయితే వాడు ఏ ఛందస్సునే ఎత్తుకొని ఇంకొకటి పేరు ఎత్తేవారు. అసలు అందరికీ గురువైన నారదుడిని కూడా కాదని ముందు ప్రహ్లాదుడిని ఎందుకు ఎత్తుకున్నారంటే నారదుడి ద్వారా మంత్రోపదేశం పొంది నారదుడిని కూడా భక్తిలో మించిపోయాట ప్రహ్లాదుడు. అందుకని ప్రహ్లాదుడి తర్వాత గురువుగారి పేరు ఎత్తారు. ఎప్పుడు గురువుగారి కంటే శిష్యుడు గొప్పవాడవుతాడో చెప్పలేమండోయ్. వారి వారి భక్తి శ్రద్ధల వల్ల గురువుని మించిన శిష్యులు ఎక్కువ మంది తయారవుతారు. అలా తయారవడమే గురువుగారికి కూడా ఇష్టం. నా శిష్యులు చవటలు, నేను ఒక్కడే గొప్ప అనుకున్న గురువు గురువులు అవుతాడండి. గురువు అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే నా శిష్యులే గొప్పవాళ్ళు, నేను ఎందుకు వాళ్ళతో పోలిస్తే నేను సామాన్యుని అనుకుంటే వాడు గురువు అవుతాట. వేదవ్యాసుడు ఏమన్నాడండి, ఆయన కాశీకి వెళ్ళినప్పుడు సమధిక సత్కవీశ్వరుడు అక్కడ మామూలు అధికంలా సమ్మని ఉపసర్గ చేర్చి సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులు ఆదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంగు దృక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి అన్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే శిష్య వాత్సల్యం. ఒక వాత్సల్యంలో పక్షపాతం మాత్రమే కాదండి, పక్షపాతాన్ని మించిన మనస్సాక్షి ఒకటి ఉంది. అందుకే వ్యాసుడు మగమాట లేకుండా నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు అన్నారు. అలాగే నారదుడు కూడా నన్ను మించిన వాళ్ళు, నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు అన్నారు. అందుకే వాళ్ళని మహాగురువులని కూడా అన్నారు. అందులో ప్రహ్లాదుడు ప్రథమ స్థానం, రెండవవాడు నారదుడు, తర్వాత పరాశరుడు, పొండరీకుడు, వ్యాసుడు, వ్యాసుడు కూడా భాగవతుడే, అంబరీషుడు, శుకుడు చెప్పే అక్కర్లేదు. వీళ్ళని మించిన అవధూత సౌనకుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సూత్ర ద్వారా భాగవతం అంతా విన్నాడు. ఇక భీష్ముడు, ఇవాళ విష్ణు సహస్రనామం శివ సహస్రనామం రెండు సహస్రనామములు అందించిన వాడు ఆయన. మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం, ఆ వెంటనే మళ్ళీ శివ సహస్రనామం కూడా ఉంటుంది, రెండు భారతంలోనే ఉంటాయి, ఆ రెండు అందించాడు. దాల్భ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఇక ఆయనైతే పిలిస్తే శివుడు కేశవుడు ఇద్దరు రెండు రూపములతో ఆయన పక్కనే కనపడేవారట. ఇంతమంది మహానుభావులు వీళ్ళంతా పరమ భాగవతోత్తములు అని పిలువబడ్డారు. వాళ్ళని లేవగానే తలుచుకోవాలి. అటువంటి భాగవతుల కోవకి చెందిన జయదేవుడు కలియుగం వాడవడం వల్ల పురాణాల్లోకి ఎక్కలేదు, మన పురాణాల్లోకి వచ్చాడు. అటువంటి జయదేవుణ్ణి కొందరు కలియుగ నారదుడు అన్నారు, కొందరు వ్యాసుడు అన్నారు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్నారు. ఆయన గోత్రం మాత్రం పరాశర గోత్రం. ఆ కుటుంబంలో వాళ్ళందరికీ పరాశరుడు అంటే నిజంగా భక్తి ఉన్నది. ఆ మహాత్ముడు ఇక్కడ పుట్టడం, పుట్టడమే కాక మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి శ్రీకృష్ణ సంబంధమైన కవిత్వం రాసి మనందరినీ ఆనంద పరవశులు చేశాడు. ఆయన పేరుకి సంస్కృతంలో రాసిన ఆయన సంస్కృతం తేలిగ్గానే ఉంటుంది, తేలిగ్గా ఉన్నట్టు కనపడుతూ గూఢంగా ఉంటుంది. వచ్చింది ఎప్పలో అర్థం చూస్తే తేలిగ్గా అయినట్టు అనిపిస్తుంది, కొంచెం సూక్ష్మార్థాలు చూస్తే ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని అపూర్వమైన అర్థాలు ఉన్నాయి. ఓ పక్కన రాధామాధవులు ఆడుకున్నారు పాడుకున్నారు తిరిగారని ఉంటుంది, ఇందులో ఏది చూసినా యోగ పరిభాషే. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి తీసుకెళ్ళంటే అది ఆయన కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించేలా చెయ్యి, ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం గొప్పది అని ఆయన మనకి చెప్పకుండా చెప్పాడు. సన్యాసాశ్రమం ఎంత గొప్పదైనా గృహస్థాశ్రమే ఉత్తమము అని కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, మహాత్ములంతా చెప్పారు, దేవతలు చెప్పారు, నారదుడు కూడా. నేను సన్యాసిగా ఉన్నానని వీరు సన్యాసిగా ఉండద్దు, ఆశ్రమాలలో సన్యాసాశ్రమం కొంచెం ప్రమాదకరమైనది. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్నటువంటి వాడు, గృహస్థు నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప కింద పడ్డం. ఇప్పుడు మీరు అందరూ ఈ బరకం మీద రాత్రిపూట వచ్చి హాయిగా ఓ తలగడ పెట్టుకుని చాపక్కర్లేదు అండి, ఎలాగో బరకం కనుక బరకం మీద పడుకుంటే నరకం వస్తుంది ఉత్తి బరకం మీద, ఎందుకంటే దాని మీద ఎంతోమంది తొక్కారు. ఓ దొప్పటి వేసుకు పడుకోండి, మహా అయితే కలొస్తే అటు ఇటు కాస్త దొల్లుతారు. ఏ బంజారా హిల్స్లోనో 1000 ఎకరాలు కొనుక్కున్నట్టు అనిపించింది అనుకోండి, అక్కడ 1000 ఎకరాలు ఎలా ఉండిదావదు, అయినా మరి కలలు రావచ్చు. ఆ ఆనందంతో ఆహా ఆహా అని అటు ఇటు దొల్లుతారు తప్ప ఇంకా పడేది ఎక్కడది, ఉన్నదే నేల మీద. కాబట్టి నేల మీద పడుకున్నటువంటి వాడు అటు ఇటు దొర్లుతాడు తప్ప డామ్మని కింద పడడు, పతనం కాడు. కొంచెం ఎత్తైన పరుపు బాగుంది కదా అని రూమ్ నెంబర్ 104లోనో 5లోనో 2లోనో పడుకున్నారనుకోండి, డబుక్కుని మంచం మీద కింద పడే అవకాశం ఉంది. అప్పుడు ఏ చెయ్యో ఫ్రాక్చర్ అయితే మళ్ళీ కట్టు కట్టించుకోవాలి, మోకాలు నొప్పి పుట్టాలి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని సన్యాసి ఇలా ఎత్తుగా కొమ్మ మీద పడుకున్నటువంటి వాట, చెట్టు కొమ్మల్లో పడుకున్నటువంటి వాడు, చెట్టు మీద నుంచి ఏ తేడన్న వస్తే కింద పడితే కాలో చెయ్యో విరుగుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు అవుతాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే, మనిషిని ఉత్తమ మార్గంలోకి తీసుకెడతాయి, భవముక్తుడిని చేస్తాయి, శాశ్వత కైవల్యం ఇచ్చేవే. కానీ అందులో కూడా తయోస్తు అంటే ఆ రెండింటిలోనూ కూడా కర్మ సన్యాసాత్ కర్మమును విడిచిపెట్టడం కంటే కర్మయోగ విశిష్యతే కర్మయోగమే గొప్పది అన్నాడు ఆయన. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ 10 మందికి అన్నదానం చేస్తూ అవకాశం ఉన్నప్పుడు మీ ఉద్యోగ సద్యోగాలకు ఇబ్బందులు లేనప్పుడు ఇలా యాత్రలు చేస్తూ భగవద్ దర్శనం చేస్తూ హోమములు చేస్తూ నామస్మరణ చేస్తూ పవిత్రంగా జీవితం గడిపితే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. సన్యాసికి ఎన్ని జన్మలకు ముక్తి వస్తుందో గ్యారంటీ లేదట. ఇంత తేడా వచ్చినా సన్యాసి భ్రష్టుడు అవుతాడు. సన్యాసి ఆశ్రమంలో ఉన్నవాడికి దేని మీద కోరిక ఉండకూడదండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు కోరిక లేకుండా కలియుగంలో వాడికి ఎలా ఉంటుంది? పూర్వకాలంలో కూడా కొందరు భ్రష్టులు అయ్యారు, కానీ కలియుగంలో కొంచెం తొందరగా భ్రష్టత్వం పొందుతాం. మంచి హాయిగా ఏసీ ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేయాలనిపించవచ్చు, విమానం ఎక్కితే ఫస్ట్ క్లాసులో వెళ్ళాలనిపిస్తుంది, సొంత విమానం కొనుక్కోవాలనిపిస్తుంది, లేదా మంచి పరుపు మీద పడుకోవాలనిపిస్తుంది. ఎవడైనా మైసూరు పాకం నిజమైన నేతితో చేసినప్పుడు దిక్కుమాల డాల్డాతో కాకుండా ఘుమఘుములాడి నేతితో చేసినప్పుడు రేపు కూడా మైసూరు పాకం తండి అనిపించవచ్చు. ఒక ఆయన అయితే బుట్టతో తయారు చేసినటువంటి ఇడ్లీ గవర్ను కోరుకునేవాడు. దాన్ని ఏదో అంటారు, పనసాకులతో తయారు చేసి అందులో ఇడ్లీ పిండి పెట్టి దాన్ని శుభ్రంగా ఉడకబెట్టి అందులోకి మళ్ళీ కొత్త ఆవకాయ వేసి నెయ్యి వేసి పట్టుకురండి, అప్పుడే నేను పురాణం చెబుతానని వాడే. నాకు మతిపోయింది, ఇది లేకపోతే పురాణం చెప్పనన్నాడు ఆయన. ఒక ఆయన అయితే మరీ దారుణంగా సన్యాసుల్లో ఉన్నటువంటి నన్ను గృహస్థాశ్రమంతో వాళ్ళతో కలిపి పాంప్లెట్లో పేరేస్తారా, పద్మాకర్ గారి పేరు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా నా పేరు కూడా వేశారు, కనుక ఈ పాంప్లెట్ను చూసి నేను ఉపన్యాసానికి రాను, మాకు స్పెషల్గా అద్భుతమైన పాంప్లెట్ ఇవ్వాలి, మమ్మల్ని సామాన్యులతో పోల్చకూడదు, అప్పుడు కానీ ఉపన్యాసానికి రాను అని 2005 సంవత్సరంలో ఒక ఆయన అన్నాడు. పాప ఈ పాంప్లెట్ వేసిన వాళ్ళు హడిలిపోయి ఆయన రాకపోతే ఇబ్బంది అని మళ్ళీ కొత్త పాంప్లెట్ వేయడానికి పరిగెత్తికెళ్ళి నానాయతన పడ్డారు. ఇక్కడ ఇప్పుడున్నంత టెక్నాలజీ కొంచెం లేని రోజులు అవి, అప్పటికింకా సెల్ ఫోన్లే కొత్త కొత్తగా కొనుక్కుంటున్న రోజులు. చివరికి ఆయన బతిమాలి కొత్త పాంప్లెట్ వేసి ఊరంతా టమ్ముకేస్తే కానీ ఉపన్యాసానికి రాలేదండి. అంటే అందరూ కాదు, ఒకళ్ళిద్దరే చెప్పేది. దానివల్ల ఏమవుతుందనమాట, ఈ కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో, నాకు కీర్తి కావాలి, ధనం కావాలి, ఆ స్వామి కంటే నేను గొప్పవాడిని అవ్వాలి అని అనిపించినప్పుడు ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడైపోతాడట. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇక వేరే భ్రష్టత్వం లేదు, వాడు ఉన్నదే బురదలో. గృహస్థాశ్రమం బురదలో ఉన్నటువంటి వాడు కొత్తగా బురదలో పడేది ఏముండదు, ఎంత వరద వచ్చినా బురద కొట్టుకుపోతుంది తప్ప. అందులో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులో ఉండగలిగేటటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. తామర పువ్వు నీటిలో పుడుతుంది, మట్టిలో పుడుతుంది, ఈ మట్టి దాని మీద వేసిన మట్టి అంటదు, నీరు దాన్ని అంటదు. అలాగే తామరాకు మీద ఎలా అయితే నీటి బొట్టు పడినా ఆ బొట్టు కిందకు రాలిపోతుంది తప్ప దాన్ని అంటదో, గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉన్న స్వార్థములు కోరికలు తనని అంటకుండా ఉన్నటువంటి వాడు అత్యుత్కృష్టమైనటువంటి ముక్తి పొందుతాడట. అందుకనే కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అన్నారు. అటువంటి కర్మయోగమును అనుభవించండి అని నారదుడు ఎంతోమందికి చెప్పాడు. అటువంటి యోగి మహానుభవుడు భక్త జయదేవుడు అంటే. అందుకే ఆయన అనుభవించి రాధారమణ మహర్షి ఆశ్రమంలో తన గురువుగారి ఆశ్రమంలో హాయిగా ఓ మర్రి చెట్టు కింద కూర్చుని జింక చర్మం పరుచుకొని దశావతార స్తోత్రం రాశాడు. స్తోత్రం రాసి ఆయనేమో కృష్ణుణ్ణి చూస్తూ పరవశించిపోయాడు. ఆయన్ని చూసి పరవశించిపోయి నృత్యం చేసి అలిసి ఆయన పాదాలు పట్టుకున్నది పద్మావతి. ఆయనకి ఈ ప్రపంచమంతా జగద్గురువు కనబడ్డాడు, ఈవిడికి ఈ గురువుగారే కనపడ్డారు. అది చాలా అపూర్వ భావనతో కూడినటువంటి స్తోత్రం అది. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రళయంలో లీనమైపోయింది. లయము అంటే కలిసిపోవుట, ప్రళయము బాగా కలిసిపోవుట, నీరంతా ఏర్పడిపోయింది. మీకు తెలుసుగా ప్రళయకాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో పురాణాల్లో చాలాసేపు చెప్పాం. ముందు ఒక 100 సంవత్సరముల పాటు ప్రళయకాలంలో నిప్పుల వర్షం కురుస్తుంది, నేలంతా ముందు వేడెక్కిపోతుంది. ఇప్పటికే భూతాపం పెరిగిపోయిందా లేదా మీరు చూస్తున్నారు కదా, పూర్వంలో లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా వేడి పెరిగిపోయింది. చాలా ఆశ్చర్యపోతున్నారు అమెరికా వాళ్ళు కూడా, మంచి మంచు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేడి పెరిగిపోతుంది హఠాత్తుగా, దానివల్ల భయంకరమైన వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఇదంతా మనం కూడా తెచ్చుకున్న దరిద్రం. ఎప్పుడు ఎక్కడ చూసినా ఏసీ లేక ఎవరు ఉండలేకపోతున్నాం. ఈ ఏసీ మిషన్లు, ఆకాశంలో తిరిగే విమానాలు, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ వల్ల తిరుగుతున్న కారులు, బస్సులు, వీటి నుంచి వచ్చే పొగలు, ఇవి సరిపోక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, వీడు మొహం, ఇవన్నీ సంపాదించి సంపాదించి ప్రపంచమంతా భయంకరమైన తాపంతో నింపేస్తున్నాడు, వేడితో నింపేస్తున్నాడు. హిమాలయాలు కరిగిపోతున్నాయిట. పూర్వంలాగా అక్కడ ఉండవలసిన చల్లదనం కూడా ఉండడం లేదు. భూతాపం చాలా పెరిగిపోయింది. అందుకని బయట తిరగలేకపోతున్నాం మనం. పూర్వం వేసవకాలంలో బయట ఆరుబయట ఎంత హాయిగా పడుకునేవాళ్ళం అండి. ఇప్పుడు పడుకుంటే దోమలు కుట్టుతున్నాయి. ఇన్ని దోమలు ఎందుకు లేవనుకుంటున్నారు? కాలుష్యం వల్ల ఈ దోమలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇంటి బయట నులక మంచాలు, మడత మంచాలు, అవి బుడత మంచాలు, నవారు మంచాలు వేసుకుని చక్కల విసిరికత్తు విసురుకుంటూ తెల్లవారులు కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు అసలు బయట ఎందుకు పడుకుంటాం? తెల్లవారులు ఆ దరిద్ర సీరియల్స్, ఆ సీరియల్స్ కొట్టుకు చచ్చిపోవడమే. వాడిని వీడు చంప, వీడిని వాడిని చంప. అందులో ముఖ్యంగా అత్తాకోడళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చంపుకోవాలనుకున్న ఒక కాన్సెప్ట్ సృష్టించారు. ఏ సీరియల్తో ఉండదు అనమాట. అత్తగారు పళ్ళు ఇలా కొరుగుతూ ఉంటుంది, తనకు నుంచి టుబుకు 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 అని ఒక భయంకరమైన మ్యూజిక్ పెడతాడు గుండె బద్దలు పోయేది. ఇప్పుడు కోడలు అత్తగారిని ఎలా చంపాలి? దానికి ఒక తుపాకీ సంపాదిస్తున్నమాట. కోడళ్ళకి తుపాకీలు ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు. మరి సీరియల్స్ వచ్చేస్తాయి, కత్తులు వస్తాయి. అప్పుడు కోడలు కత్తి తీస్తూ ఉంటుంది. ఆ కత్తి తీసి అత్తను పొడుస్తుందో లేదో, అత్తనేమో పడుకుని ఉంటుంది, కోడలు కత్తి ఎత్తుతూ ఉంటుంది. వెనక నుంచి మూడు సార్లు అనమాట టుబుకు 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 అనేది మూజిక్కి పెడతాడు. ఆ మూజిక్కి అదో మ్యాజిక్ అనమాట. అరగంట సేపు మా ఇంట్లో ఓ రోజున ఓ ముసలావిడ పెట్టింది ఈ సీరియల్. పెట్టకపోతే మా ఇంట్లో ఉండనంది. ఈ ముసలావిడ కోసం నేను నా కర్మకాల సీరియల్ చూడవలసి వచ్చింది, లేకపోతే నేను మా ఇంట్లో ఉండనంటుంది ఆవిడ. ఏమిటి ఇంతగా ఆ అరగంటలో ఏం తేలదు? అత్తని కోడలు చంపుతుందో, కోడలు అత్తని చంపుతుందో, ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి అది తేలలేదు. ఇంతలో వాడు వచ్చే వారం అంటాడు మళ్ళీ రేపు. ఆవిడ రేపు ఎప్పుడు అవుతుందో, అయ్యి బాబో అయ్యి రేపు అత్తగారు ఏమవుతుంది, కోడలు ఏమైపోతుంది, ఈలోపు ఈవిడ కోసం ఎవడు వస్తాడు, ఈవిడ ఈవిడ ఏమైపోతుందో తెలియదు. అందుకని ఏం చేసామో తెలుసా మేము? ఒక ఏడాది నుంచి మా ఇంట్లో అన్ని కనెక్షన్లు తీయించేసాను కావాలని. దిక్కుమాలిన టీవీ పోయింది. ఆ పోయి టీవీ కనబడకుండా పోయి అప్పుడప్పుడు ఏదన్నా మంచి సినిమా పాత సినిమా వస్తున్నామో ఏమో అనుభవడదో, పుండరీకుడి చరిత్ర, పాండురంగ మహాత్మ్యం లాంటిది అని ఆ డొక్కు టీవీలోనే అప్పుడప్పుడు చూసేవాడిని. ఇంతలో మా శిష్యులు ఒకరు వచ్చి భోజనానికి వచ్చి కూర్చుని, గురువుగారు ఈ దిక్కుమాలిన టీవీలో మీరే సినిమా చూస్తారు, కొత్త టీవీ పెట్టారు మళ్ళీ. అప్పుడు ఏమవుతుందనమాట, ఈ టీవీలు, ఈ గందరగోళాలు ఇవన్నీ పెరిగిపోయి 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 వేడి ఎక్కువైపోవడం వల్ల ఇళ్లలో పడుకోవడమే తప్ప బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంకా 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 వీడిని చూసి వాడు, వాడిని చూసి వీడు, అందరిళ్లలో ఏసీయలేనండి ఇప్పుడు. అప్పుడు భూతాపం ఎంత పెరిగిపోతుంది? ఇంత గందరగోళం పెరిగితే ఏమవుతుంది చెప్పాడు ఒకసారి? భూమి కాలుష్యం పెరక్క. అసలు ఒళ్ళుంచి పనిచేసేవాళ్ళు ఉన్నారా, వ్యవసాయం చేసేవాడు ఉన్నాడా? ఎక్కడ చూసినా రియల్ ఎస్టేటే. మొత్తం భూమండలం అంతా స్థలాలు అయిపోతే అన్నం ఎవడు పెడతాడు? లేకపోతే నా ఇతరుల మీద ఆధారపడి అక్కడి నుంచి బియ్యం తెచ్చుకుని 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 ఆ దరిద్ర బియ్యం, ప్లాస్టిక్ బియ్యం చైనా నుంచి తెచ్చుకుని ఈ అనారోగ్యం తెచ్చుకున్నాం. ఈ ఉచిత పథకాలకు లొంగకండి. మన హృదయ కమలం వికసించేలా చెయ్యండి. చేస్తే ఇంకా కొంత బాగుపడతా. భారతదేశం బాగుపడాలంటే కనీసం ఇంకొక 40-50 ఏళ్ళు అటువంటి మహానుభావులు, యోగులు పరిపాలించాలి తప్ప ప్రపంచాన్ని సర్వనాశనం చేసి పారేస్తున్నారు ఉచిత పథకాలతోటి, చెత్త పథకాలతోటి. కానీ పూర్వకాలంలో చక్కగా ఏంటంటే హాయిగా వేసవకాలం వస్తే బయట పడుకునేవాళ్ళం. ఒక్క వేసవకాలం మాత్రమే వేడి ఉండేది. మిగతా కాలాల్లో ఏ ఋతువుల్లో ఏ ధర్మం ఉండాలో అది ఉండేది. అందుకని ఆ కాలం అంతా హాయి అయిన కాలం, పవిత్ర కాలం. ఇప్పుడు రెండే కాలములు, ఒకటి సమ్మర్, రెండు సూపర్ సమ్మర్, వేసవి, మండు వేసవి. అటువంటి కాలంలో ఒక 100 ఏళ్ళు వర్షం కురుస్తుంది. ప్రళయకాలానికి ముందు ఏం వర్షం? నిప్పుల వర్షం అన్నమాట. గుండల్లో పడిపోయినట్టుగా అయిపోతాం మనం. భూమి అంతా కాలి 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 ఎర్రగా అయిపోతుంది. మండిపోతున్నటువంటి ఒక ఖగోళం, సూర్యగోళం అయిపోతుంది. ఖ అంటే సూర్యుడు, ఖగోళం అంటే సూర్యగోళం అయిపోతున్నట్టు భూమి కూడా. మీలో ఎవరైనా అలసాని పెద్దని మను చరిత్ర చదివారు కదా? అందులో చమత్కారమైన పద్యం రాశాడు ఆయన. హిమాలయ పర్వతే లేకపోతే ఈ మండిపోతున్న భూగోళం ఏమైపోయేది అన్నాడు ఆయన. విలయ కృశానుకీలముల వేడి మీ బోడి మీ మాలి వెల్మిడిన్ కలసిన భూతధాత్రి మరి క్రమ్మర రూపయి నిలిచి ఓషధులు మొలవగ చేయునట్టి నయమం ప్రతికల్పమునందు కాంచు ఈ చలిమల వల్ల ఉల్లసిలు చల్లదనంబును ఊనకుండినన్నంటాడు ఆయన. విలయ కృశానుకీలములు అన్నాడు ఆయన. ప్రళయకాలంలో అగ్ని ఎలా కురుస్తుందో చెప్పకుండా చెప్పాడు ఆయన. పైనుంచి దబ 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 కొండపోత కింద వర్షం కురుస్తుందిట. ఏం వర్షం? నిప్పుల వర్షం అనమాట.
అగ్ని జ్వాలలు పడిపోతాయి, ఎంతంత పెద్ద పెద్ద నిప్పులు పడిపోతాయి. పూర్వం స్టీమ్ ఇంజన్లో నిప్పులు చూసారు, ఎర్రగా కణకణలాడుతూ కనపడేవి, అలాంటి నిప్పులు కురుస్తూనే ఉంటాయట. ఒకరోజు రెండు రోజులు కాదు, 100 రోజులు 100 ఏళ్ళు కురుస్తుంది ఆ వర్షం. 100 ఏళ్ళు భూమి మీద ఎక్కడ చూసినా వర్షమే కురిస్తే, నిప్పుల వర్షమే కురిస్తే, అగ్ని వర్షమే కురిస్తే, అప్పుడు భూమి మొత్తం ఏమైపోతుంది? కాలి 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 ఎర్రని నిప్పుగోళం అయిపోతుంది. అప్పుడు ఎవ్వరూ ఉండరు. పురాణం చెప్పడానికి నేనుండను, వినడానికి మీరుండరు. పెన్షన్ పెరిగిందా లేక మా పెన్షన్ కట్ చేస్తారా అనే టెన్షనే ఉండదు. ఎవరికి ఏ బాధ ఉండదు. మోకాళ్ళ నొప్పులు లేవు, తలనొప్పి లేదు, మొత్తం బూడిదైపోయాం కదా, ఎర్రగా అయిపోయామన్నమాట. ఆ తదనంతరం ఏమవుతుంది మళ్ళీ, ఈసారి ఇంకో 100 ఏళ్ళు భయంకర వర్షం కురుస్తుంది. పుష్కలావర్తము సంవర్తకము ఇటువంటి మేఘములు భూమి మీద వర్షం దబ్బ 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 కురిపిస్తాయి. ఆ వర్షమునకు ఈ చరాచర జగత్తంతా ములిగిపోతుంది. అసలు ఇంకెక్కడ భూమి అన్నది కనపడదు, అంత సముద్రమే. అదనమాట ప్రళయపయోధి అంటే. ఆ ప్రళయకాలంలో ఈ సముద్ర జలంలో స్వామివారు ఒక చేపగా మారారట. చేపే ఒక ఓడలో ఉందన్నారు. మళ్ళీ వేరే ఓడని తగిలించుకోవడం పక్కన పెట్టండి, ఆయన ఓడను తగిలించుకొని ఓషధుల్ని కాపాడడం అనేది పక్కన పెట్టండి, ఆయన శరీరమే ఒక పెద్ద నావ అయ్యింది. ఆ నావ మీద శరీరం మీద కొన్ని జీవుల్ని కొన్ని విత్తనాలని పెట్టి కాపాడాట. అందులో ముఖ్యంగా ఆయన కాపాడింది ఏమిటి, 4 వేదాలు కాపాడాడు. ప్రళయకాలంలో వేదం అనే ఒక విజ్ఞానం నశించిపోతే మళ్ళీ సృష్టి చేసినప్పుడు ఆయనకు కూడా కష్టమే అవుతున్నట్టండి. సృష్టి చేయాలంటే తెలివితేటలు ఉండాలి, ఆ సృష్టి నిలబడాలంటే తెలివితేటలు ఉండాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు బ్రతకాలంటే ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని సృష్టించడానికి కూడా తెలివితేటలు కావాలి. అనేక రకములైన విజ్ఞానములన్నీ వేదముల రూపంలో ఉన్నాయి. వేదం అంటే కేవలం ఏదో భగవంతుడి నామస్మరణం చేయడం కష్టమా? అందులో సూర్యుడిని ఎలా ఉపయోగించుకోవాలి, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, పంచభూతాలను ఎలా ఉపయోగించుకోవాలి, విత్తనములలో ఏ విత్తనములు ఎలా ఉంటాయి. అందుకే ఆఖరికి నమ్మక చమకాల్లో కూడా గోధుమ ఆశ్చమే శ్యామాక ఆశ్చమే, శ్యామాకములని ఒక ధాన్యం ఉంది, ఒడ్లు. ఇవన్నిటిని ఎందుకు తెలుసుకున్నారంటే ఇవన్నీ ఆ పరమాత్మ ఇచ్చాడు, వాటిని మళ్ళీ ఎలా మనం పునరుత్పత్తికి వాడుకోవాలి, పంట ఎలా పండించాలి, అన్నీ చెప్పారు అందులో. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే భూమి మీద పంటలు పండిస్తే అప్పుడు ఆ ఒడ్లు ధాన్యం దృఢత్వం కలిగిస్తాయి మనకి. సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు చొప్పున ఎరువులు వేసి పండిస్తే ఆ తిండి తిన్న వాళ్ళకి ఒళ్ళంతా మండుతుంది, కళ్ళు మండుతాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, తిండి పెరుగుతుంది, కానీ తిండి వల్ల కండ ఉండదన్నారు. భూమికి విశ్రాంతి ఇవ్వాలని చెప్పారండి వేదాల్లో, దాన్నే మహాభారతం వంటి వాటిలో చెప్పారు. ఇష్టం వచ్చినట్టు భూమిని దున్నేయకూడదు, దానికి విశ్రాంతి ఇవ్వాలి అన్నారు. మీ శరీరానికి విశ్రాంతి ఇస్తున్నారా లేదా? 24 గంటలు ఎక్కడే కూర్చుంటే ఆ తర్వాత ఇక మీరు నేను ఇద్దరం ఉండం. కాబట్టి మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో కాసేపు పడుకుని లేస్తే అప్పుడు శరీరం మళ్ళీ మన స్వాధీనంలోకి వస్తుంది, మన మాట వింటుంది. మధ్య మధ్యలో శరీరానికి వ్యాయామం తినడం ఎలాగో నిద్ర కూడా అటువంటిదే. విశ్రాంతి లేని శరీరం, అవిశ్రాంతంగా పనిచేసిన శరీరం క్షీణించి రోగగ్రస్తం అవుతుంది, ఆ శరీరం కొంతకాలానికి కూలిపోతుంది. భూమి కూడా అంతే, సారమంతా పాడైపోయేలాగా 24 గంటలు దున్నేయకూడదట. దేవీ భాగవతం భాగవతం అన్నిట్లో చెప్పారండి ఈ మాట. వేదములలో ఈ విజ్ఞానం ఉన్నది. ఆ అపూర్వమైనటువంటి మంత్రములు మండలాలు ఒకసారి చూసుకోండి, వాటి అర్థం తెలియక వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు కాబట్టి మనకు వేదం అంటే ఏమిటో తెలియటంలా. వేదం అంటే మానవుడు ఆనందంగా బతకడానికి పనికొచ్చే విజ్ఞానం ఇచ్చింది. శరీరం విడిచిన తర్వాత పరమాత్మని ఎలా పొందొచ్చో కూడా అందులో చెప్పారు. అందుకే వేదం అనే శబ్దములకు జ్ఞానం అని అర్థం అనమాట. అది ఒకటి రెండు కాదు, అనేక విశేషములైన జ్ఞానములతో కూడినది. ఈ వేదమే లేకపోతే పునఃసృష్టి ఉండదు. అందుకని విహిత వహిత్ర చరిత్రం అఖేదం అన్నారు. సక్రమంగా చేయబడిన ఒక అందమైన ఓడలా మారి ఈ వేదములను ఉద్ధరించి తిరిగి భూమిని యథాతథంగా తయారు చేశాడు. ఆ కథ చాలాసార్లు భాగవతంలో చెప్పుకున్నాం. ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నిద్రపోతున్న బ్రహ్మగారి నోట్లోంచి వేదాలు బయటకు వచ్చేసాయి. గాఢంగా నిద్రపోవటం వల్ల వేదం అనే ఒక విజ్ఞానం సూక్ష్మ రూపం ధరించి సముద్రంలో కలిసిపోతుంది. కంప్యూటర్లో చిప్ ఎలా ఉంటుందో చూశారు కదా మీరు. అలాగే డేటా అంటారన్నమాట వేద విజ్ఞానం. బ్రహ్మగారు నిద్రపోతుంటే వేదాలు ఎవడో ఎత్తుకుపోతే ఆయన పుస్తకాలు దాచుకోవచ్చు కదా, కొత్తగా రాయొచ్చు కదా అని ఎవడో అన్నాడు. వేదములు అంటే మన వరకు కేవలం ఈ పుస్తకాలు కాదు, ఆయన మస్తకములో నిక్షిప్తమైన విజ్ఞాన రహస్యం అన్నమాట. కంప్యూటర్లో మనకు కావలసిన చిప్ ఎలా పెడతాము, అలాగే సెల్ ఫోన్లో ఎలా అయితే ఆ సిమ్ కార్డు పెడతామో, అలాగే ఆయన బుర్రలో కూడా వేదాన్ని ఒక చోట భద్రపరిచాడు. ఆ విజ్ఞానం నిద్రపోతున్నప్పుడు లోపల ఉండదట. ఆ నిద్రపోవడం ఎటువంటిది అనమాట, ఛార్జింగ్ అయిపోయిన సెల్ ఫోన్ లాంటిది. అందులో సిమ్ ఉంటుంది కానీ ఛార్జింగ్ అయిపోయింది కూడా పనిచేయదు. అప్పుడప్పుడు మా శిష్యులకు ఫోన్ చేస్తూ ఉంటానమాట. 6 నెలల తర్వాత మళ్ళీ ఎత్తి, గురుగారండి నేను ఫ్లైట్లో ఇప్పుడు భువనగేశ్వరి పెడుతున్నానండి, అందువల్ల ఛార్జింగ్ అయిపోయిందండి, అందువల్ల ఎత్తలేకపోయానండి, ఇప్పుడు మళ్ళీ ఎత్తానంటాడు. ఛార్జింగ్ అయిపోయి కావున ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది, సెల్ ఉంది కానీ ఆయన మాట్లాడలేడు మనం మాట్లాడలేం. బోడీ సెల్ ఫోన్కే ఛార్జింగ్ అయిపోతే మనం మాట్లాడలేకపోతున్నామే. అలాగే గాఢంగా నిద్రపోవటం వల్ల భగవత్ శక్తి అనే ఒక ఛార్జింగ్ దూరం అయిపోవటం వల్ల బ్రహ్మగారి నోట్లో ఉన్న వేద రహస్యం ఉందే అది బుర్రలో నుంచి బయటికి ఒక సూక్ష్మ కాంతి రూపంలో బయటకు వస్తుంది. అదనమాట వేద రహస్యం అంటే. దీనిని నాశనం చేసే శక్తి ఆ రోజుల్లో సోమకుడు లేక హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడికి ఉన్నది. వాడు కంప్యూటర్లో వైరస్ లాంటి వాడు అనమాట. వైరస్ ప్రవేశిస్తే కంప్యూటర్ని ఎలా పాడు చేస్తుందో అలాగే బ్రహ్మంతటి వాడిలో చేరి ఆయన రోట్లోంచి బయటకు వస్తున్న ఈ వేద విజ్ఞాన రహస్యాన్ని సూక్ష్మకాంతిని మింగి దాచగలిగే శక్తి పొందేటవాడు తపస్సు ద్వారా. ఆవరం కూడా బ్రహ్మ ఇచ్చేటవాడికి. బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తే నువ్వు ఈ విజ్ఞానాన్ని నేను నిద్రపోతున్నప్పుడు అపహరించే వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. బ్రహ్మ నిద్రపోయినప్పుడు మాత్రమే అపహరిస్తాడు వాడు, మెలకుగా ఉంటే అపహరించలేడు. నిద్రపోతున్నప్పుడే కదా దొంగలు ఎవడనో వచ్చి పట్టుకుపోతాడు. కొంతమంది రైల్వే స్టేషన్లో నిద్రపోతుంటే వాడు బట్టలు ఎత్తుకుపోయేటవాడు వాడు. అదృష్టం ఏంటంటే ఒక్క వస్త్రం తప్ప మిగతా ఎత్తుకెళ్ళాడు కాబట్టి ఇక జనం వాడిని చూడగలిగారు. ప్యాంట్ ఎత్తుకుపోయారు, చొక్కా ఎత్తుకుపోయారు, వాడికి తెలియలేదండి. స్టేషన్లో పడుకున్నాడు ప్లాట్ఫారం మీద గాఢంగా, చివరికి డ్రాయర్ తప్పేమీ లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ విధంగా ప్రపంచమంతా ప్రళయకాలంలో మెలిగిపోయినప్పుడు బ్రహ్మగారిలో నిద్రపోతున్న బ్రహ్మగారిలో నుంచి వచ్చిన వేదజ్ఞానమును అపహరించే వరం పొందాడు హయగ్రీవుడు. వాడు దాన్ని తీసుకుని నీళ్లలో వెళ్ళిపోయాడు. ఈ వేద విజ్ఞానం మళ్ళీ తిరిగి బ్రహ్మగారికి రాకపోతే పునఃసృష్టి ఉండదు, సృష్టి సక్రమంగా సాగదు. అందుకని పరమాత్ముడు విష్ణువు ఒక మహామేన రూపం ధరించాడు, పెద్ద చేపగా మారిపోయాడు. ఆ చేపకి పైన కొమ్ము కూడా ఉంటుంది. ఈ కొమ్ము ధరించి వాడిని చీల్చి చెండాడేట. వాడేం సామాన్యుడు కదంటో, ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్ అని భాగవతం నవమస్కంధంలో పోతన గారు అన్నారు. పిడికిలితో కొడితే కొండలు పచ్చడైపోతాయట. కొండల్ని పిడికిటి పొట్టితో పచ్చడి చేసే శక్తి కలిగినటువంటి వాడు అటువంటి హయగ్రీవుడని పేరు కలిగిన రాక్షసుని సంహరించి మళ్ళీ వేద విజ్ఞానాన్ని భద్రపరిచేట ఆయన. అందుకని ఎప్పుడైనా వీరుంటే నవమస్కంధలో పద్యాలు చాలా బాగుంటాయి, చదవాలి. పోతన గారి భాగవతంలో నవమస్కంధ పద్యాలు చాలా గొప్పవి. ఆ కరటిందాకి వధించే ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్ అన్నారు. ముష్టి అంటే పిడికిలి. ఈ పిడికిలి చేత దళిత భిన్నము చేయబడిన, ముక్కలు చేయబడిన గ్రావున్, గ్రావం అంటే కొండ, కొండలు కలిగిన వాడు, కొండలు కూడా పిండి చేస్తాడు వాడు. అటువంటి హయగ్రీవుని సంహరించాడు అన్నమాట. సంహరించి తిరిగి వేద విజ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి మేనావతారం ధరించిన, మత్స్యావతారం ధరించిన ఈశ్వర, జగదీశ్వర, కృష్ణ నీకు జయము కలుగుగాక, నీవు జయించదవుగాక, నీకే శుభం కలుగుగాక అని మత్స్యావతారం గురించి వర్ణించాడనమాట. ఈ దశావతారాల్లో మొదటిది ప్రళయపయోధి జలే ధృతవానశివేదం విహిత వహిత చరిత్రమఖేదం కేశవా ధృత మీన శరీర జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. అటువంటి జగదీశ్వరుడు అయిన విష్ణుదేవ, కృష్ణ నీకు ధ్రువముగా జయము కలుగుగాక. ఈ 10 శ్లోకాలకి కూడా గీతములకి చివరిన ధ్రువం అని ఒకటి పెట్టాడు ఆయన. అంటే తప్పక నీకు జయము కలుగుగాక అన్నాడు.
ఇక రెండవ అవతారం. ఈయనతో ఒక విచిత్రమైన వాణి అన్నాను కదా, అంత అవతారాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి. అందులో ఒక అలంకారం ఉండాలి. నిరలంకారంగా ఏ అలంకారము లేకుండా ఏదో కవిత్వం చెబితే అది పెద్ద కవిత్వంలో అవుతుంది. చాలామంది ఎన్నో రకాలైన పాటలు రాయొచ్చు కాక, కానీ ఈ పాటకి అందం అన్నమాట. పాత పాటల్లో కొన్ని కొన్ని పాటలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలో ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ డిప్పారావు, ఎవరో 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 వస్తారంటే నువ్వు వస్తావా నువ్వు వస్తావా, అయినా కానీ రెడీ రెడీ, ఇదో పాట అండి. ఏది నిన్న రైల్లో వినిపించాడు ఒక ఆయన నాకు. ఆ ఇద్దరు పాపం తమిళనాడు నుంచి వస్తారట. చక్కగా మంచి పాట పెట్టుకున్నారు వాళ్ళు, చాలా మంచివాళ్ళు. అసలు తమిళనాడులో కొంతమంది గురువుగారి భక్తులు చాలా గొప్ప భక్తులు, వాళ్ళకి మేము అంత అన్నం కూడా పెట్టాం. అందులో ముందు నీవేనా అని అనుకు వచ్చినది పాట అందంగా వినిపించాడు. దాని వెనక అతను తన్నుకుని రెండో పాట వచ్చిందనమాట. ఇది పాట ఓ అప్పారావు ఓ వెంకట్రావు, ఇదే ఇంకేం లేదు. అసలు పాట పెట్టి చెప్పు నీళ్ళలో దూకి తెచ్చుకోవాలనిపించింది. అలా దూకేస్తే మళ్ళీ మీకు పురాణం చెప్పేవాడు ఉండడం ఆగిపోయాను. ఇలాంటి పాటలు పాటలు ఏమిటి అలాంటి గేయరా, ఈయన దాంట్లో అపూర్వమైన భావన, అపూర్వమైనటువంటి గొప్ప అలంకారం లేకుండా అసలు ఏ పాట రాయడా. ఇందులో ఏమన్నారు, క్షితిరతి విపుల తరే తవ తిష్టతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చప రూప జయ జగదీశహరే జయ జగదీశహరే. ధరణి అంటే భూమి, ధర ఎత్తడంలో ధరించడంలో నీ అంత గొప్పవాడు మరొకడు లేడు. ధరణి ధరము అంటే మళ్ళీ కొండ అని ఒక అర్థం. నిజానికి కూర్మ అవతారంలో ముందు భూమిని ఎత్తాడు ఆయన. మన అందరం అనుకున్నట్టుగా మందర పర్వతాన్ని ఎత్తడం కోసం కూర్మ అవతారం ఎత్తలే, ఎందుకంటే మందర పర్వతం ఎత్తాలంటే బలి చక్రవర్తి దాకా ఆగాలి, అవునా? అప్పటికి వామనావతారం దాకా వెళ్ళాలి, నరహరి అయిపోవాలి. కానీ రెండవ అవతారంలో చెప్పారే కచ్చప రూపం. కారణం ఏమిటి, పూర్వం ఈ చరాచర జగత్తంతా జగత్ ప్రళయంలో కలిసిపోయింది, అప్పుడు మత్స్యావతారం ఎత్తాడు ఆయన. తిరిగి భూమి పైకి లేచింది. ఈ భూమి పైకి లేచినప్పుడల్లో నీళ్ళలోకి దిగిపోతూ ఉండేది మళ్ళీ. అప్పుడు వెంటనే లక్ష యోజనముల వైశాల్యము కలిగిన ఒక మహాకూర్మంగా మారిపోయాడు, తాబేలుగా మారిపోయాడు. అప్పట్లో తాబేలుకి వీపు మీద చిప్పలు ఉండేవి కాదట. మీరు తాబేలు చూశారు కదా, ఇంతంత ఇంతంత స్క్వేర్ టైపులో మచ్చలు ఉంటాయి, అవునా? విడదీయబడినట్టుగా ఏదో భూమిని ప్లాట్లు చేసేటట్టుగా ఉంటాయన్నమాట. విమానంలో చూస్తే ఇలా ప్లాట్లు కనపడతాయి చుట్టూ గోడ కట్టినట్టుగా. అలాంటి ముద్రలు లేవు, కేవలం నున్నని వీపుట. ఈ నున్నని వీపుతో లక్ష యోజనముల వైశాల్యము కలిగినటువంటి ఒక కూర్మంగా మారి ఈ భూమిని పైకెత్తాట. భూమి ఎప్పుడు గర్వం తిరుగుతూ ఉంటుంది పైన. అలా భూమి పైన తిరుగుతూ ఉంటే ధరణి ధరణ కిణ చక్ర గరిష్టమైందట శరీరం. కిణము అంటే గాయం. భూమి గిర్రం తిరగడం వల్ల వీపంతా కాయలు గాచింది, ఇంతంత గాయములు ఏర్పడ్డాయి. ఆ గాయముల మచ్చలు పైన ఉండిపోయాట. ఆ మచ్చల వల్ల తాబేలికి పైన చెప్పలు విడిపోయాయిట. మీరు ఎప్పుడో ఈసారి చూడండి కొంచెం, లేదా తాబేలు బొమ్మైనా చూడండి, దాని మీద చిన్న చిన్న మచ్చల మచ్చల కింద విడిపోయి ఉంటుంది. ఆ మచ్చలు ఎందుకు వచ్చాయంటే పైన భూమిని మోయటం వల్ల, అది గిరగిరా తిరగడం వల్లట. అది మామూలు క్షిత అతి విపులతరే పృష్ఠే తిష్టతి. ఎంతో విశాలమైన విష్ణుమూర్తి యొక్క తాబేటి వీపు మీద ఇంత భూమి గిర్రం తిరిగింది. ఆయన వీపు మామూలుదా, మన వీపు అయితే చిన్న వీపు, ఆయన వీపు లక్ష యోజనముల వైశాల్యం కలిగిన వీపు. అంత పెద్ద వీపు ఉంటే కానీ ఇంత భూమిని మొయలేడు. భూమిని ఎవడ పెడితే వాడు ఏమొస్తాడు, ఇలాంటి వాడు భూమి మీద భూమిని ఏమొస్తాడు, గట్టిగా బకెట్ మొయలేడు. మహావైశాల్యము కలిగినది నీ వీపు, అటువంటి నీ వీపు మీద ఇంత వైశాల్యం కలిగిన భూమిని మోసావు. ఆ భూమి నీ వీపు మీద గిర్రం తిరిగింది, తిరగడం వల్ల గాయములు ఏర్పడ్డాయి. ఆ గాయములు మత్సల రూపంలో ఉండిపోయాయి శాశ్వతంగా. అలా నీ వీపుకి గాయములైనా నీ కాయము మీద ఖాయంగా భూమిని మోసావు. భూమి కోసం ఎన్ని కష్టాలు అనుభవించావు, భూమిని రక్షించావు. అలా కచ్చప రూపం ధరించిన శ్రీమన్నారాయణ నీకు శుభము కలుగుగాక. భూమిని మొయ్యడం కోసమే కూర్మ అవతారం ఎత్తావు, కూర్మరూపంతో భూమిని మోసావు. మొయ్యడం వల్ల వీపంతా కాయలు గచ్చిపోయింది, ఆ మచ్చలు ఉండిపోయాయి. ఆ గాయముల మచ్చలు అలాగే ఉండిపోయాయి శాశ్వతంగా. అందుకే తాబేలు చూస్తే మచ్చలు కనపడతాయి. ఆ మచ్చలు చూసినప్పుడల్లా భూమిని రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు స్వామి, ఇష్టపడ్డావు వాటికి
అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మచ్చలతో కూడిన విశాలమైన పృష్ఠము కలిగిన కూర్మరూపము ధరించిన శ్రీమన్నారాయణ నీవు జయమును పొందదవుగాక. రెండవ అర్థం ధరణి ధరణకిర చక్రగరిష్టే. రెండోసారి మళ్ళీ కూర్మ అవతారం ధరించావు, మందర పర్వతాన్ని వీపు మీద ఎత్తావు, అప్పుడు కూడా మందర పర్వతం గిర్రు గిర్రుని తిరిగింది కదా. పెద్ద పర్వతం అది మందర పర్వతం అంటే. ఆ పర్వతానికి వాసుకిని కవ్వపుత్రాడు చేశారు, దాన్ని సముద్రంలో వేశారు. దేవతలు తోకని పట్టుకుని, రాక్షసులు పడగలు పట్టుకుని పాల సముద్రం చిలికారు. అప్పుడు ఆ పర్వతం నీళ్ళల్లోకి దిగిపోయింది. అప్పుడు మళ్ళీ రెండోసారి ఏం చేశాడు ఈయన? లక్ష యోజనముల వైశాల్యం కలిగినటువంటి శరీరం ధరించి పర్వతం పైకెత్తాడు. ఈ పర్వతం వీపు మీద గిర్రం తిరిగిపోతుంది కదా, ఊ పటా 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 కవ్వం తిప్పినట్టుగా ఆ కొండను తిప్పుతూ ఉంటే ఆ కొండల మీద ఉన్న బండలన్నీ వీపుకు గుచ్చుకుని కాయలు కాచి మచ్చలు ఏర్పడిపోయాయి. అయినా సహించావు, ఈ భూమండలాన్ని రక్షించడం కోసం మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకున్నావు, దేవదానవుల్ని కాపాడావు, విషం అందులోంచి వస్తే కాపాడావు, అమృతం వచ్చేటట్టుగా అనుగ్రహించావు, ఈ విధంగా మందర పర్వతమును కూడా వహించావు, అటువంటి నీకు జయముగలు గాక. రెండర్థాలు వచ్చేలాగా ధరణి ధరణకిన చక్రగరిష్ట అంటే ఏకకాలంలో భూమిని మోసామని ఒక అర్థం, ధరణి ధరణము అంటే రెండో అర్థం ఏమిటి, ధరణీధరమన్నా ధరణి ధరణమన్నా ధరణి శబ్దం ఇకారంతో ఈకారంతో ఉంది కనుక కొండ అని కూడా అర్థం అనట. భూధరములాగా కొండని ఎత్తావు భూమిని ఎత్తావు, ఎక్కడ ఒక్క అర్థం కదా, అందులో రెండు మూడు అర్థాలు ఉంటాయి. రెండోది ఏమిటి, యోగ అర్థం ఉన్నది ఇందులో. మీలో ఎవరైనా గురువుగారు జపం చేసుకుంటున్నప్పుడు మా పీఠంలోనో లేకపోతే హైదరాబాద్లోనో చూసి ఉంటారు, ఒక ఆసనం ఉన్నది, ఆసనమును కూర్మాసనం అంటారు. ఆసనమంత్రస్య కూర్మ అది గాయత్రి మంత్రానుష్ఠానం చేసిన వాడికి కూడా అంత తెలుసు, కూర్మో దేవత. ఆసనమునకు కూర్మము ఒక దేవత, విష్ణుమూర్తి మనం కూర్చునే ఆసనంలో ఆవహించుకుని శ్రీమన్నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని ఆసనంలోకి విష్ణువుని ఆవాహన చేసి దాని మీద కూర్చుని జపం చేస్తే ఆ జపం 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకనే భక్తులు నా కోసం చక్కగా కూర్మ రూపంలో ఉన్న ఒక ఆసనం చెక్కతోటి, అది కూడా మేడి చెక్కతో కొందరు తయారు చేసి ఇచ్చారు. అటువంటి ఆసనం మీద కూర్చుని కాసేపు జపం చేస్తే ఇంక వాడికి పునర్జన్మ ఉండదు, వాడు నరకానికి వెళ్ళాడు. అందుకే ఆసన మంత్రస్య కూర్మో దేవత సుతలం చంద అని ఒక మంత్రం ఉన్నది, అదంతా ఇప్పుడు అనవసరం ఇక్కడ వేదిక మీద చెప్పక్కర్లా. కూర్మ ఆసనం మీద కూర్చుని చేసేటటువంటి యోగాభ్యాసము మంత్ర అనుష్ఠానము అపూర్వ ఫలితం ఇస్తాయి, యోగిని చేస్తాయి మనిషిని. యోగులు ఏం చేస్తారన్నమాట, తనను తాను భూమిగా ఆవాహన చేసుకుంటారట, నేనే భూమిని అనుకుంటాడు. అప్పుడు వాడికి ఏమవుతుందన్నమాట, స్థిరత్వం వస్తుంది, ఓర్పు వస్తుంది. జపం చేయడానికి ముందు ఏం కావాలి, ఓర్పు కావాలి. జపం చేసేవాడు కోపం రాకూడదండి, నేను జపం చేసుకుంటాను డిస్టర్బ్ చేయకండి అన్నాడా, వాడికి జపం ఏం చేస్తున్నట్టు వాడి ముఖం. జపం చేసేవాడికి కావలసిందే ఓర్పు. కొందరు సంధ్యావందనం మొదలెడతారు, ఇక భార్యని తిట్టేసి కొడుకుని తిట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గయమని, ఏదో మనవరాల మీద కొంచెం ప్రేమ ఉంటే ఆవిడ తిట్టనుకోండి, మిగతా వాళ్ళందరినీ తిడుతూనే ఉంటారు. వాడు ఎంతసేపు పక్క వాళ్ళని తిట్టుకుంటూనే జపం చేస్తారు. ఇక వీడికి అసహనంతో ఉంటే ఆ జపం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలట, ఆసనంలోకి కూర్మమును ఆవాహన చేయాలి, తాబేలును ఆవాహన చేయాలి, తనలోకి భూమిని ఆవాహన చేసుకోవాలి, కూర్చుని పద్మాసనం వేసుకోవాలి. ఏ ఆసనం వేసుకోవాలి, పద్మాసనం వేసుకోవాలి. ఎడమ చేతి మీద కుడి చేతిని పెట్టుకోవాలి, పెట్టుకుని గురువు ఇచ్చిన మంత్రాన్నో లేక మంత్రానుష్ఠానం చేయకపోతే యోగ తత్పరుడే అన్నీ విడిచిపెట్టి శూన్యంలోకి వెళ్ళిపోయి కేవల ధ్యానంతో అక్కడ కూర్చోవాలి. అటువంటి వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. అదనమాట, క్షితిహి అతి విపులతరే తవ పృష్టే. శ్రీమన్నారాయణ నువ్వు కూర్మాసన రూపంలో ఉంటావు, అప్పుడు నీ ఆసనం నీ వీపు విశాలంగా ఉంటుంది. కూర్చునేటటువంటి సాధకుడు క్షితిహి తానే భూమి అయిపోతాడు, భూమి వలె ఓర్పుగా ఉంటాడు. మనస్సు అన్ని చోట్లకి భూమి గుండ్రంగా తిరిగినట్టు తిరుగుతుంది, అయినా దాన్ని అదుపులో పెడతాడు, పెట్టి నీ వీపు మీద కూర్చుని తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసేటటువంటి వాడి మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ విష్ణువుకి చెందుతాయిటండోయ్. భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసి కూర్మాసనం మీద కూర్చుని తపస్సు చేసేవాడి మనస్సులోకి పొరపాటు చెడ్డ ఆలోచన వచ్చిందంటే ఈ చెడ్డ ఆలోచన ఎవరు స్వీకరిస్తారు, ఆసనం విష్ణువే గనక ఆయన స్వీకరిస్తాడు. ఈ పాపాత్ముడి పాపపుట ఆలోచనలు ఆయన వీపు మీద గాయములైపోతాయట, కిణ చక్రాలు అయిపోతాయట, గాయములైపోతాయట. ఆ గాయములు కూడా స్వీకరించి, పోన్లే వీడు నన్నే ఆవాహన చేశాడు, నా మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు, వీడి పాపాలు వీడి ఆలోచనలు అన్నీ నేను స్వీకరిస్తాను, వీడికి మాత్రం మోక్షం ఇస్తాను అని ఆ గాయములు తాను భరించి వీడిని అనుగ్రహిస్తున్నట్టు ఆయన. అటువంటి వాడిని కచ్చపము అంటారు. కచ్చపము అనే శబ్దమునకు యోగాభ్యాస తత్పరులను అనుగ్రహించేటటువంటి దేవతారూపం అని కూడా పేరు అనమాట. అలా యోగులను అనుగ్రహించే కచ్చప రూపం ధరించిన వాడా, కూర్మరూపం ధరించిన వాడా శ్రీకృష్ణ యోగేశ్వర, నీకు జయము కలుగుగాక అన్నాడే. ఇక మూడవది తీసుకొచ్చారు, శ్రీమన్నారాయణుడు వరాహావతారం ఎత్తాడు. తల్లని రూపం అది, మామూలు తెల్లని రూపం కాదు, స్వచ్ఛమైన తెలుపు, వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెల ఇటువంటివేవి ఆయన తెల్లదనాన్ని ఏమాత్రం తక్కువ చేయలేవు. నిజానికి వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది, పాలసముద్రం తెల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు, బలరాముడు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, వాసుకి తెల్లగా ఉంటాడు, సరస్వతి తెల్లగా ఉంటుంది, మల్లెపువ్వులు తెల్లగా ఉంటాయి. ఇంత తెల్లదనం కూడా ఆయన రూపం ముందు వెలవెలబోయాయట, అంత తెల్లగా ఉంటాడే. అందుకే ఆయన శ్వేత వరాహము అన్నారు. ఈ వరాహ రూపంలో రెండు కోరలు ఉన్నాయి ఆయనకి, కోరలు ఇంకా తెల్లగా ఉన్నాయి. ఈ కోరల మీద సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తాడు ఆయన, పైకి తీసుకొచ్చాడు. నీళ్లలోంచి పైకి వచ్చినప్పుడు ఆయన కోరల మీద ఉన్నదట, రెండు కోరల మీద లేదండి, ఒక కోర చివర ఉందిట భూమి. ఆయన కోరలు ఎంత పెద్దవంటే ఆ కోరల మీద ఇలాంటి గ్రహాలు ఎన్నైనా ఉంటాయి, అందులో ఒక కోర చివర భూమిలో నిలబడిపోయిందిట. ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసినట్టు చూడడానికి, ఆకాశంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించాట. ఆ చంద్రుడిలో ఏం కనపడుతుంది మనకి? చిన్న మచ్చ కనపడుతుంది, అస్పష్టంగా ఒక మచ్చ కనపడుతుంది. చంద్రుడిలో మచ్చలో ఉందట ఆయన కోర మీద భూదేవి. కోరేమో తెల్లగా ఉందండి, భూమేమో మట్టి కదా నల్లగా ఉంటుంది. ఇంత మట్టి కూడా కోర చివర అతుక్కుపోయి ఇంత పిసర కింద ఉండి చంద్రుడి యొక్క రేఖలో, కోరలో ఉంటుంది, చంద్ర బింబం కూడా కాదు, జాబిలి రేఖ. ఆ జాబిలి రేఖలో ఉన్నటువంటి చిన్న మత్సవలే కనబడుతోందంటే ఎంత పెద్ద కోర, భూమి ఎంత చిన్నదైపోయిందో ఆలోచించండి. అసలు ఎంత గొప్ప ఊహది. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశహరే జయ జగదీశహరే. శశిని చంద్రుని యందు కళంక కళ ఇవ మచ్చలాగట, మచ్చ కూడా అట్లా, కళంకం ఒక కళట, ఆ కళవలే మగ్న, అందులో పూర్తిగా లీనమైపోయింది, కలిసిపోయింది. చంద్రుడిలో చిన్న మచ్చ కనబడి కనబడకుండా అందులో కలిసిపోతుంది. అలాగే నీ కోర చివర, కోర మీద లేదు అందుకే ఏమని కోర చివర అన్నారు. రెండోయ్ దశన శిఖరే, దశనం అంటే కోర, కోర యొక్క చిట్ట చివరి భాగం శిఖరం. శిఖరం అంటే ఏంటనమాట, చిట్ట చివర కొండకి పైనుండి అగ్రభాగమును శిఖరం అంటారు. పర్వతాగ్రమే శిఖరం అని పిలువబడుతుంది. పర్వతానికి చిట్ట చివర అంచు ఎలా ఉంటుందో కోరకి చివర అంచెలా ఉన్నది. అటువంటి దాని మీద నువ్వు భూమిని నిలబెట్టావు. ఆ భూమి చంద్రుడిలో, చంద్రుడి రేఖలో చిన్న మత్సవలే ఉన్నది అనగా విశ్వవ్యాపకమైన నీ రూపం ముందు భూమి కూడా అంత చిన్నదైపోయిందనమాట. దాన్ని ఎలా మోస్తున్నావు, అది నీకు అందం తెచ్చిపెట్టింది, అది కూడా అందమే కదా ఆయన మోస్తూ ఉంటే. అలా ఆనాడు భూమిని ఉద్ధరించావు. నీకు భూమిని ఉద్ధరించడం పెద్ద కష్టమా, సులభం సుమా అని చెప్పడం అనమాట. భూమిని అలా ఉద్ధరించి మమ్మల్ని కాపాడావు, తద్వారా అలంకారం పొందావు నువ్వు. ఇలా సూకర రూపం ధరించిన కృష్ణ నీకు జయము కలుగుగాక. అవతారంతో హిరణ్యాక్షుడిని సంహరించేవన్నీ అందులో నిగూఢంగా చెప్పకుండా చెప్పేశాడు అన్నాడు. మొత్తం కథ అంతా చెప్పక్కర్లేకుండా రెండు ముక్కలో చెప్పేశాడు. వరాహ రూపం ధరించడం, హిరణ్యాక్షుడిని సంహరించటం, భూమిని పైకి తీసుకురావటం, భూమిని ఉద్ధరించటం, ఇలా ఉద్ధరించి తిరిగి ఇంతమందిని సృష్టి చేసి బ్రహ్మగారు కాపాడడానికి అనుగుణంగా భూమిని అమర్చిన నీకు శుభము కలుగుగాక. అక్కడికి మూడో అవతారం అయింది. ఇక నాలుగో అవతారం ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అని కాకుండా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసిన పరమ భాగవతోత్తముడు ఆయన. ఆయన చేసినంత భగవన్నామస్మరణం మనం చేయలేం కూడా. నారదుడు ఎప్పుడూ చేస్తూ ఉంటాడట. ఆ నారదుడి కంటే ఇంకొక ఆకు ఎక్కువ చదివాడు ఆయన, 7 ఆకులు ఎక్కువ చదివాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వము భూవరా. నారదుడు అన్నాడు ఈ మాట, ధర్మరాజుతో అన్నాడు ఈ మాట. నాయన ధర్మరాజా, ప్రహ్లాదుడి భక్తిని ఏమని వర్ణించగలుగుతాం? ఆయన మంచినీళ్ళు తాగుతున్న పానీయాలంటే కేవలం మంచినీళ్ళే కదలండి, రకరకాల డ్రింక్స్ తాగుతారు కదా. ఇప్పుడు మన వాళ్ళు ఎలా అయితే యాపిల్ జ్యూస్ ఆ జ్యూస్ ఈ జ్యూస్ ఈ జ్యూస్ తాగుతున్నట్టుగా ఆయన కూడా ఎన్నో తాగాడు. ఈ పానీయములు త్రాగుతున్నా ఓం నమో నారాయణయ అన్నాడు. కుడుచుచున్ తింటున్నప్పుడు కూడా, మైసూరు బజ్జీ తింటున్నప్పుడు, కట్టుపొంగలు తింటున్నప్పుడు, సాంబార్ నంచుకుంటున్నప్పుడు, ఏం తింటున్నా సరే నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు. భాషింపుచున్ మాట్లాడుతుంటే కూడా లోపల లోపల నామస్మరణం సాగిందిట. సాధారణంగా మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు భగవన్నామం చేయలేము, ఆయన అప్పుడు కూడా నామస్మరణ చేశాడు. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు, లోపల మాత్రం మంత్రస్మరణ చేస్తూనే ఉన్నాడు. హాస నవ్వుతున్నప్పుడు కూడా భగవన్నామం చేశాడు. ఏవేవో పనులు చేశాడు అప్పుడు భగవన్నామస్మరణమే చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిద్రపోతున్నప్పుడు కూడా భగవన్నామస్మరణం చేశాట. నిద్రపోతున్నప్పుడు ఆయన గుండె దగ్గర చెవి పెడితే లోపల గుండెకాయ లబ్డబ్బను కొట్టుకోకుండా ఓం నమో నారాయణాయ అనేదిట. ఎవరు చేయగలరు ఇలాగా? నిద్రాదులు చేయుచున్ ఇక తిరుగుచున్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు, లక్ష్యంపుచున్ చూస్తున్నప్పుడు కూడా భగవన్నామస్మరణం చేశాడు. సంతత అంటే ఎల్లవేళలా శ్రీనారాయణుని పాద పద్మములను మనస్సులో పెట్టుకుని ధ్యానించి 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 తానే విష్ణు అయిపోయాడు. ప్రపంచం మరిచిపోయాడు ఆయన, ఈ విశ్వం అంతా మరిచిపోయాడు. అంతటి భక్తుడు అటువంటి వాడిని హిరణ్యకశిపుడు, విష్ణు ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు ఆయన. ఆ స్తంభం పగలగొట్టగానే అందులోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన చేతులు ఎలా ఉన్నాయట, తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ తామర పువ్వుల మీద గోల్డ్ ఎర్రగా మెరిసిపోతున్నాయట, ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయట గోల్డ్ కూడా. ఆ గోళ్ళ చివర హిరణ్యకశిపుడు నిలబడిపోయాట. ఒక గోరు మనం అనుకున్నట్టుగా గోళ్ళతో పూర్తిగా చీల్చక్కర్లేదట, ఈయన ఇంకొచ్చి చమత్కారం చేశాడు. గోరుతో పైకెత్తేటవాడిని, అది ఎలా ఉందంటే తామర పువ్వు మీద నెత్తుడితో తెలిసినటువంటి భృంగము వలె ఉందిట. భృంగం అంటే తెలుసు కదా, తుమ్మెద. తుమ్మెద ఎలా నిలబడిపోతుందో తామర పువ్వు మీద అలా నిలబడిపోయిందిట. ఆయన చేతులు తామర పువ్వులా, గోళ్ళు తామర పువ్వు యొక్క రేకులట. ఆ రేకు పైన అంత పెద్ద హిరణ్యకశిపుడి యొక్క శరీరము నెత్తుడితో తెలిసి ఎర్ర తామర పువ్వు రేకులాగా చివరి నిలబడిపోయింది. అంత దౌర్భాగ్యుడు నీ దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక రేణువులా నిలబడిపోయాడు అని చెప్పాడు ఆయన. తవకర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూప. అసలు వాడి శరీరం చేల్చబడిన హిరణ్య కశిపుడి శరీరం ఒక భృంగమై గోరు అనేటటువంటి చివరి భాగంలో తామర పువ్వుల్లాంటి చేతుల గోరి చివరి భాగంలో నిలబడిపోయింది. అసలు ఎవడు నిలబెట్టగలడు? మీరు ఒకసారి ఆలోచించండి, గోటితో నేను ఎత్తుతానంటాడు, ఎవడని ఎత్తగలడా? గట్టిగా కళ్ళదోడు పెట్టి ఎత్తలేం. గోటితోటి ఎత్తితే చేతులు లాగేస్తున్నాయి, వాళ్ళ పుస్తకాలు మొయ్యలేకపోతున్నారు, సామాన్లు మొయ్యలేకపోతున్నారు. నా దగ్గరికి రావడానికి ముందు నా శిష్యులకు ఆ సామాను మోసేవారు, ఇప్పుడు వాళ్ళకి సుకుమారతనం వచ్చింది. అందుకని దాని ఏంటంటే రైల్వే స్టేషన్లో సామాన్లు మోయడానికి ట్రాలీ మాట్లాడండి గురువుగారు అంటున్నారు. ఇప్పుడు సామాన్లు కూడా మొయ్యలేకపోతారు, గురువుగారి దగ్గర వచ్చాక సుకుమారత్వం పెరిగి. ఇంకొక ఆయన అయితే బజ్జీలు కూడా విడదీసుకు తినలేకపోతున్నానండి, బజ్జీ నోట్లో పెట్టేవాడు ఉంటే బాగుండండి అంటాడు ఇంకో శిష్యుడు. ఇంకా నయ్యా నవిలు పెట్టిన తర్వాత నోట్లో పోయమనలేదు. అలా సుకుమారత్వం పెరుగుతుంది. గట్టిగా బజ్జీలు పోయలేము, గోరుతూ ఎత్తలేము. అటువంటిది గోటితో ఎత్తి పారేసేట అంతటి శరీరాన్ని. అది చూడడానికి తామర పువ్వు యొక్క రేకు చివర తుమ్మెద వారిందే అన్నట్టుగా ఉందన్నారు. అంత ఊహతో నరసింహ అవతారాన్ని వర్ణించాడు. ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన నరహరి రూపంతో ఉన్న కేశవ నీకు శాశ్వతముగా జయముగలుగాక.